అందుకని ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా అనుదినము నాయన మమ్మల్ని మీ పాద సన్నిధికి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయా వారానికి రెండు రోజులు మేము బైబిల్ స్టడీ నిర్వహించుకోవడానికి మీరు ఇక్కడ చూపిస్తున్నారు. ఉదయకాల సమయంలో స్టడీ టీమ్ గా ఏర్పరచబడిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు సిద్ధపరచండి. ఈ సమయం అంతా మాకు ఆరోగ్యకరంగా ప్రభా నాయన, ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఏక మనసు ఏకాత్మ ప్రభా నాయన బిడ్డలందరికీ దయచేయమని, ఈ పారాగ్రాఫ్ లో మేము ఏమి నేర్చుకోవాలో మాకు బయలుపరచమని, మీరే మా ముందు నడిపించమని చిన్న ప్రార్థనను నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి ఇప్పుడు వచ్చిన స్టడీ టీమ్ అందరికి కూడా వందనాలు తెలియపరచుకుంటున్నారు. ముందుగా స్టడీ టీమ్ లో సభ్యులు 9 మంది సభ్యులు ఉంటారు. సిస్టర్ కళ్యాణి ప్రసాద్ గారు, బ్రదర్ ఎజ్రా వెంకట్ గారు, బ్రదర్ సారంగిపాణి గారు వరంగల్ నుండి, బ్రదర్ ప్రసన్న గారు రాయలసీమ కోఆర్డినేటర్ గారు 2011 బ్యాచ్, బ్రదర్ బుగ్గన్న గారు, బ్రదర్ నరేష్ గారు, బ్రదర్ క్రిస్టోఫర్ గారు, బ్రదర్ లవ్ కుమార్ గారు, సిస్టర్ సుసన్న గారు. దయచేసి వీరందరు ముందుగా మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. త్వరపడి మీకు ఇవ్వబడిన బైబిల్ పోస్టర్ ను త్వరపడి చదవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అమ్మ కళ్యాణ ప్రసాద్ గారు వందనాలు. తీసుకోండి అమ్మా.
మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం నుండి 25వ వచనం వరకు నేను చదువుతానండి. శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండినెడల ఆయన ఇంటి వారికి మరీ నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.
థ్యాంక్ యూ అమ్మా. బ్రదర్ అజ్రా గారు, అజ్రా వెంకట్ గారు సమయం తీసుకోండి.
మత్తయి సువార్త 10వ అధ్యాయము 26-27 వచనాలండి. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి.
టీమ్ సభ్యులు పిలవంగాలు వెంటనే స్పందించడానికి ప్రయత్నం చేయండి. సిద్ధపడవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ తీసుకోండి, వాయిస్ లోగా ఉంది, గట్టిగా చదవండి. మీకు ముందుగా ఇవ్వలేదా బ్రదర్? 28-29 వచనాలు బ్రదర్.
మరియు ఆత్మను చంపనిరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయ గలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటి అయినను నేలను పడదు. మనము లోకానుసారంగా చూస్తే
మనుషులు ఓన్లీ చదవటం వరకే మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు గాని. 4వ వచనాన్ని బ్రదర్ ప్రసన్న గారు చదువుతా.
సార్ ఫైలర్ సార్
బ్రదర్ తీసుకోండి.
30-31 వచనాలు మీ తల వెన్నుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఫైలర్ సార్.
థ్యాంక్ యూ బ్రదర్. ఐదవ సభ్యులు బ్రదర్ బుగ్గన్న గారు.
వందనాలు సార్.
తీసుకోండి.
మనుషుల ఎదుట నన్ను ఒప్పుకును వాడెవడో, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననును, వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. వందనాలు సార్.
థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ నరేష్ గారు.
అన్న వదనల్లా.
తీసుకోండి.
నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచకుడి, ఖడ్గమును గాని సమాధానమును పంపటకు నేను రాలేదు. ఒక మనిషినికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతని, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. అన్నా వందనాలు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ క్రిస్టోఫర్ గారు.
బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్
బ్రదర్ తీసుకోండి.
తండ్రి నేనను, తల్లి నేనను, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను, కుమార్తెనైనను, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ లవ్ కుమార్ గారు. బ్రదర్ లవ్ కుమార్ గారు ఓకే అండి. బ్రదర్ లవ్ కుమార్ గారి వచ్చిన నేనే చదువుతాను. తన ప్రాణమును దక్కించుకున్న వాడు దాన్ని పోగొట్టుకున్నాను. బ్రదర్ ప్లీజ్ తీసుకోండి, కొంచెం త్వరగా స్పందించండి.
తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, గాని దాని నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును.
థ్యాంక్ యూ బ్రదర్. సిస్టర్ సుసన్న గారు.
అన్నా వందనాలన్నా.
అమ్మా
మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపినవాని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న.
థ్యాంక్ యూ. మంచిది. చదివిన 9 మంది సభ్యులు కూడా ప్రత్యేకమైన వందనాలు. మన మహేష్ గారు మనల్ని లీడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మిగిలిన సభ్యులందరినీ కూడా మ్యూట్ లో లెక్చర్ మోడ్ లో పెట్టడం జరుగుతుంది. గమనించి మీరు చాట్ బాక్స్ ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. మంచిది సార్. మహేష్ సార్ వందనాలు సార్.
నా వాయిస్ వస్తుందా?
క్లియర్ ఉంది సార్.
అందరికి 2-2 వచనాలు వచ్చాయి. ఒక లోకుమారికి 1 వచనం వచ్చింది. లోకుమారి 39:40 కూడా నీకెందుకు తీసుకో బ్రదర్. 41:42 సుసన్న మాట్లాడుతుంది. బైబిల్ స్టడీకి వచ్చిన అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీరందరూ పార్టిసిపెంట్స్ అవుతారు. మీరు మాట్లాడడానికి చాట్ బాక్స్ ద్వారా మాట్లాడడానికి, మెసేజ్ రూపంలో మాట్లాడడానికి అవకాశం ఉంది. మీరు తప్పకుండా ఇన్వాల్వ్ కావచ్చు. అట్లాగే 9 మంది ఈ పోర్షన్ మీద స్టడీ టీమ్ గా ముందుకు వచ్చారు. ప్రత్యేకించి 11 బ్యాచ్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఈ రోజు స్టడీ టీమ్ గా ఉన్నారు. 11 బ్యాచ్ సహోదరులు రోజు బైబిల్ స్టడీ లేట్ టైమ్ లో పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇంకా మీనింగ్ఫుల్ గా ఈ బైబిల్ స్టడీ ఉంటుందని భావిస్తూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. టైం టీమ్ నుంచి ఉన్న వాళ్ళకి, అట్లాగే ఈరోజు బైబిల్ స్టడీని లీడ్ చేస్తున్న శ్రీకాంత్ కూడా ఈ డిస్కషన్ లో ఉంటాడు. చాలా సంతోషం. మనం డిస్కషన్ లోకి వెళ్దాం. మొదటిగా మీకు ఇచ్చిన వాక్య భాగం మీ సొంత మాటల్లో మాట్లాడాలి. సొంత మాటలు అంటే వివరణ కాదు, వాక్యాన్ని మీ సొంత మాటల్లో చెప్తే సరిపోతుంది. 24-25 కళ్యాణ్ ప్రసాద్ గారు. తర్వాత ఒక మాట అమ్మా, తర్వాత సొంత మాటలో మాట్లాడిన తర్వాత మీరు కరెక్షన్స్ మాట్లాడవచ్చు, కాబట్టి మీరు సరిగ్గా అబ్జర్వేషన్ తో వినాలని స్టడీ టీమ్ అందరికి జ్ఞాపకం చేస్తున్నా. ఎస్ అమ్మా, తీసుకోండి.
వార్త 10వ అధ్యాయము 24-25 వచనం ప్రకారము, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయలుజెబులని వారు పేరు పట్టి ఉండినా ఆయన ఇంటి వారికి మరీ నిత్యముగా ఆ పేరు పెట్టుదురు గదరా అని 24-25 వచనాల్లో మరి జ్ఞాపకం చేసుకుంటూ, వారు శిష్యులు, ఆయన వారి బోధకుడు, వారు సేవకులు, ఆయన వారి యజమాని కాబట్టి వారు ఇంటిలో సభ్యులు, ఆయన ఇంటి యజమాని. శిష్యులు అంటే గురువును అనుసరించే వారే గాని ఆయన కంటే అధికులు కారు కదా. మరి సేవకుడు తన యజమానుని కంటే తనను బాగా చూడాలని ఎదురు చూడకూడదు అని నాకు అర్థమైంది సార్. సమర్థుడైన గృహ యజమాని
దయచేసి ట్రైనింగ్ టీమ్ వాళ్ళు మీనింగ్ఫుల్ గా మాట్లాడాలి. నేను మాట్లాడింది ఏంటంటే ఆల్రెడీ ఒకసారి చదివేశారు, మళ్ళీ చదవద్దు, వివరంలో కూడా వెళ్ళొద్దు, సొంత మాటలో చెప్పమంటే అక్కడే ఆగాలి. ట్రైనింగ్ టీం వాళ్ళకి నేను మళ్ళీ పాఠాలు చెప్పే పరిస్థితి రాకూడదు. 26-27 ఎజ్రా
డాక్టర్ ఎజ్రా సార్
ఎస్ సార్
26-27 వచనాలు అంటే పై వచనాలను అనుసరించి యేసుక్రీస్తు వారి శిష్యులతో అనుతున్న మాటలు సార్ ఇవి. మీరు భయపడవద్దు, మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు, అలాగే రహస్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో తెలియబడకపోదు. చీకట్లో యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పినది ఏదైతే ఉందో వెలుగులో చెప్పమన్నాడు సార్, చెవిలో చెప్పినది బహిరంగంగా ప్రకటించమన్నాడు అనేసి నాకు అర్థమైంది సార్.
అంతే, ఆ వాక్యాన్ని సొంత మాటలో మాట్లాడితే సరిపోద్ది, ఇంకా మీరు ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు, ఉన్న వాక్యాన్ని మీ సొంత మాటలో చెప్పండి, అంతవరకు చాలు. 28-29 సారండి పని.
చంపనిరక అంటే మనుషులు మన శరీరాన్ని మాత్రమే చంపడానికి అవకాశం ఉన్నది, అయితే మన దేహాన్ని ఆత్మను కూడా దేవుడు చంపే అధికారము ఆయనకున్నది. కాబట్టి మనము మనుషులకు భయపడవలసిన అవసరం లేదు, సువార్త ప్రకటించేటప్పుడు కానీ క్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు కానీ, ఎందుకంటే వాళ్ళు మన శరీరానికి హాని కలగజేస్తారు కానీ మన ఆత్మను ముట్టుకునే అధికారం వాళ్లకు లేదు. కాబట్టి ఈ రెండింటికి అధికారం కలిగిన దేవునికి మనము భయపడి జీవించాలి అనేది ఇక్కడ ఉద్దేశము. అయితే దేవుని సెలవు లేకుండా మన జీవితంలో ఏది జరగదు, ఈ లోకంలో కూడా ఏది జరగదు, మనకెవరైనా హాని కలగజేయాలని
వివరంలో వెళ్ళం సారంగి పాని వివరణ తర్వాత జస్ట్ సొంత మాటల్లో ఆ వాక్యాన్ని వాడుక భాషలో మాట్లాడితే సరిపోద్ది, వివరణ తర్వాత. థ్యాంక్ యూ. తర్వాత ప్రసన్న 30-31 వచ్చినారు
సార్. పైలాడు సార్ 30-31 వచ్చినాల యేసుక్రీస్తు వారు శిష్యులను మొదట సువార్త పరిచి పంపిస్తున్నప్పుడు లోకంలో ఉండే శ్రమల గురించి వచ్చే కష్టాలు శ్రమల గురించి భయపడకండి, దేవుని అనుమతి లేనిదే మీ తలలో వెంట్రుకలు కూడా రాలదు అని వాళ్ళకు ఒక అసూరెన్స్ ఇస్తూ దేవుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నట్టు వ్రాయబడింది సార్. టైలర్ సార్
బాగుంది, ఎందుకో నేను ఒకసారి మీ గైడ్లైన్స్ జ్ఞాపకం చేయాలేమో అనిపిస్తుంది. ఇక్కడ 4వ పాయింట్ అండి, నాకు ఫీల్ కనిపిస్తుంది, స్టడీ టీమ్ సభ్యులు చదివిన వాక్యం చదివిన వారే మరలా ఆ వాక్యం ఎలా అర్థమైందో సులభ భాషలో సొంత మాటల్లో చెప్పేటట్లు ప్రోత్సహించాలి. ఇక్కడ వివరించి అన్న మాట తీసేయండి, మర్చిపోండి, నేను తీసేస్తాను కూడా, ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళొద్దు, ఓన్లీ మీ సొంత మాటల్లో మాట్లాడితే చాలు, అంటే వాక్యాన్ని మీరు అర్థం చేసుకుని సొంత మాటల్లో మాట్లాడితే చాలు. నేను ఇలా అంట, ఇక్కడ ప్రసన్న 30:31 వచ్చినారు, తల వెంట్రుకలన్నీ దేవుడు లెక్క పెట్టాడట, భయపడొద్దు అంటున్నాడు, పిచ్చుకుల కంటే మనం శ్రేష్టమైన వారు అంటున్నాడు. అయిపోయింది, అక్కడ ఉన్న వాక్యం అదే. నేను ఆ గ్రాంధిక భాష కాకుండా వాడిక భాషలో చెప్పమంటున్నా, అలా చెప్తే చాలు. 32:33 బుగ్గన్న.
సార్, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మనుషులు ఎదుట నన్ను యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటే ఆయన పరలోకమందున్న తండ్రి ఎదుట ఒప్పుకుంటాడంట. ఒకవేళ మనం మనుషులు ఎదుట యేసుక్రీస్తుని ఒప్పుకోకుంటే ఆయన కూడా ఒప్పుకోడంట. వందనాలు సార్.
అద్భుతం. అంతే, సొంత మాటలు చెప్పడం. 34, 35, 36 నరేష్.
సార్ వందనాలు సార్. సార్ 34, 35, 36 ఇక్కడ యేసు ప్రభు, నేను ఈ భూమి మీదకి సమాధానాన్ని పంపడానికి వస్తానని అనుకోవద్దండి, ఖడ్గాన్ని అంటే కత్తినే గాని మీరు అనుకుంటుగా సమాధానం పంపడానికి రాలేదంటున్నాడు. ఒక ఇంట్లో తండ్రి కొడుక్కి, తల్లి కూతురికి, అత్త కోడల మధ్య నేను విరోధం పెట్టడానికి వచ్చాను. ఒక ఇంట్లో ఉండే వాళ్ళే ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ వాళ్ళు శత్రువులు అయిపోతారని నాకు ఇలా అర్థమైంది సార్. వందనాలు సార్.
బాగుంది. 37, 38 క్రిస్టోఫర్.
సార్ ప్రైజ్లాడు. సార్
ప్రైజ్లాడు బ్రదర్.
దేవుని కంటే వాళ్ళ సొంత తల్లిదండ్రులు నేనని, సొంత కుమార్తెను కుమార్తెను ఎక్కువగా ప్రేమించద్దు. అంత మాత్రమే కాదు, సిల్వను ఎత్తుకొని వెంబడించాలి అన్నట్లుగా నాకు అర్థమైంది సార్. ప్రైజ్లాడు సార్.
బాగుంది. 39, 40 లోక్ కుమార్. నలభై కూడా నీదే, 39, 40 మాట్లాడచ్చు.
అయితే 39, ఎవరైతే తన ప్రాణంను కాపాడుకోవాలని వారు చూసుకుంటారో వారు ప్రాణాన్ని పోగొట్టుకుంటారు సార్, కేవలం వారి ప్రాణాన్ని మాత్రమే. కానీ నా విషయంలో తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని కాపాడుకుంటాడు అనే మాట నువ్వు తెలియచేయబడింది సార్. 40 మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను కూడా చేర్చుకుంటారు, అదేవిధంగా నన్ను చేర్చుకున్న వారు నన్ను పంపినటువంటి తండ్రిని కూడా చేర్చుకుంటారు అన్న మాట గురించి తెలియచేయబడింది సార్. ప్రైజ్ రాక్ సార్.
41, 42 చూస్తాను.
వందనాలన్నా. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్తకు తగిన బహుమానం పొందుకుంటాడని, నీతిమంతుడని నీతిమంతుడిని చేర్చుకునేవాడు నీతిమంతుడికి తగిన బహుమానం పొందుకుంటాడని, శిష్యుడని ఆ చిన్నవారిలో ఒకరిని చేర్చుకుంటే వారికి ఒక గిన్నె నీళ్లు ఇస్తే వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అని ప్రభు వారు చెప్తున్నారు.
చాలా చక్కగా ఈ 9 వాక్యాన్ని పఠించారు, స్పష్టంగా దోషాలు లేకుండా చదివారు, అట్లాగే సొంత భాషలో కూడా అర్థం చేసుకుని మాట్లాడగలిగారు. బాగుంది. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు బాగా మాట్లాడారు, కానీ పాయింట్ వైజ్ గా మాట్లాడారా, లేకపోతే అక్కడ ఉన్నదే మాట్లాడారా, ఏదైనా మిస్ చేశారా, లేకపోతే అక్కడ ఒకటి ఉంటే మరొకటి మాట్లాడారా అని మీరేమైనా పక్కవారు రిపోర్ట్ చేయగలిగితే వాళ్ళు చెక్ చేసుకుంటారు, నెక్స్ట్ టైం కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఏమైనా కరెక్షన్స్ మాట్లాడతారా పక్క వాళ్ళు మాట్లాడిన దాని మీద? ఉంటేనే, ఏం అక్కర్లేదు, ఉంటేనే మాట్లాడాలి. సుసన్న మాట్లాడు.
అన్న 28 దేహం నరకంలో నశింపజేయగలవానికి భయపడు అన్నారన్న, కానీ అక్కడ ప్రభు వారు మిక్కిలి భయపడమని చెప్తున్నారన్న.
భయపడు కాదు, మిక్కిలి భయపడు. గుడ్ అబ్జర్వేషన్ అమ్మా. అట్లా ఇంకేమన్నా జ్ఞాపకం చేస్తారా? అది 27, 28 ఎవరి పోర్షన్? ఎదురా పోర్షన్ లో మిక్కిలి భయపడు అన్న మాట ఉంది, అది ఆయన మిస్ చేశాడని. 28 పోర్షన్. ఇంకేమన్నా అలా కరెక్షన్స్ ఏమైనా చెప్తే దానివల్ల వాళ్ళు ఇంకా అలర్ట్ అవుతారు. నేను మాట్లాడే ప్రతి మాట వీళ్ళు చాలా జాగ్రత్తగా వింటున్నారు, నేను జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అనుకుంటారు. ఓకే, ఇంకేమి లేకపోతే మనం ముందుకెళ్దాం. ఏమన్నా ఉంటే జ్ఞాపకం చేయొచ్చు, లేకపోతే ముందుకెళ్దాం. తర్వాత చాలా కీలకమైన మాట ఏంటంటే 5వ పాయింట్ అండి, మీరు మాట్లాడితే సూటిగా ఉండాలి, వివరణకి వెళ్ళొద్దు. చెప్పేది ఆన్సర్ రూపంలో డైరెక్ట్ గా చెప్పేయాలి, మేము అడిగితే అప్పుడు వివరంలోకి వెళ్ళాలి. నేను చెప్తానని ముందు అంతా వినండి అంటే కుదరదు, ముందు ఏం చెప్తున్నారో చెప్పాలి, మాకు అర్థమైపోద్ది. మాకు అర్థం కాకపోతే వివరణ అడిగితే వివరణ కూడా లెంతీగా తీసుకోకూడదు, వివరణ కూడా షార్ట్ గా మీరు చెప్పాలి. లేకపోతే ఈ డిస్కషన్ అంత ఫ్రూట్ఫుల్ గా ఉండదు, వినే వాళ్ళకి బోర్ పడుతుంది. అందుకోసం నేను ఈ ఒక్కటి మీరు పాటించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ప్రశ్నలు మనం మాట్లాడుకుందాం. ఈ ప్రశ్నల దగ్గర ఆరోగ్యకరమైన మేలు చేసే ప్రశ్నలు ప్రధానంగా ఈ వచనాలు 24 నుంచి 42 వరకు ఉన్న వచనాలను అర్థం చేయించే ప్రశ్నలు. అలాగని చెప్పి ప్రతిదీ ప్రశ్నగా చెప్పాల్సిన అవసరం లా, మీరు మీ స్టడీస్ ను కూడా ప్రజెంట్ చేసేయచ్చు. నేను ఇలాంటి ప్రశ్న అనిపించింది, నేను స్టడీ చేశాను, నాకు ఇలాంటి సమాధానం దొరికింది, అయిపోయింది, చాలా టైం సేవ్ అవుతుంది. అన్ని ప్రశ్నల రూపం అక్కర్లేదు, కొన్నిసార్లు నేను స్టడీ చేశాను దొరకలేదు మీరేమన్నా చెప్పండి అంటే కూడా కొంత మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ప్రశ్నలు మాత్రమే కాదు మీరు సమాధానాలు కూడా ఇక్కడ మాట్లాడవచ్చు. కాబట్టి నేను కొంత ప్యాసేజ్కి న్యాయం జరగడం కొరకు వరుసగా తీసుకుంటాను ప్రశ్నలు, అది ప్రయోజనకరంగా ఉంటుంది. సో మొదటిగా 24, 25 వచనాలు కళ్యాణ్ ప్రసాద్ గారి పోర్షన్లో మీకేమైనా ప్రశ్నలుంటే మాట్లాడొచ్చమ్మా, మీరు ఏదైనా స్టేట్మెంట్స్ ఉన్నా చేయొచ్చు. ఇక్కడ
శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు, మరి సేవకుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు అనేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలని దాన్ని అడుగుతున్నాను సార్.
ఓకే, ఇది మీకు అర్థం కాల 24, 25 గొప్పవాడు కాదు అన్నది ఎలా అర్థం చేసుకోవాలి అని అంటున్నారు, అంతేనమ్మా?
అవును సార్.
బాగుంది, ఎవరైనా హెల్ప్ చేస్తారా? కళ్యాణ్ ప్రసాద్ గారికి అది అర్థం కాలేదట. స్టడీ టీమ్ సార్ ఉన్నావు సార్? మాట్లాడు నరేష్, మాట్లాడు, తర్వాత ఏదైనా మాట్లాడచ్చు. నరేష్ మాట్లాడు, మీరు మ్యూట్ లో పెట్టుకోండి కళ్యాణ్ ప్రసాద్ గారు.
సార్ మీకు యాక్చువల్ గా ఇక్కడ ప్రభు శిష్యుడు బోధకుడుకుంటే అది కూడా కాడని, దాసుడు యజమాని కొంటే అది కూడా కాడని ఎందుకు మాట్లాడుతున్నారంటే, శిష్యులను యేసు ప్రభులు వారు పంపిస్తున్నారు సార్, వాళ్ళకి ఆ అధికారం అంతా ఇచ్చి బోధించడానికి అదేవిధంగా స్వస్థత చేయడానికి పంపిస్తున్నప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఇక్కడ బోధకుడు యేసు ప్రభువే, అదేవిధంగా యజమానుడు ఆయనే. సో మీరు నేను ఎంత చెప్పినా కూడా మీరు నాకంటే మీరు అది కూడా మీరు ఎక్కువ కాదు. అదేవిధంగా యజమానిగా నేను ఉన్నాను, మీరు దాసుడు ఉన్నారు, మీరు దానికంటే ఎక్కువగా ఉన్నారని మీరు ఊహించుకోవద్దని నెక్స్ట్ దానికి తగిన వివరణ అనేది 25వ వచనంలో ఇస్తున్నాడు సార్. కాబట్టి 24వ వచనంలో మాట్లాడినాడు, 25వ 25వ వచనంలో మనం చదివితే 24వ 24వ వచనానికి మనకి క్లారిటీ వస్తుంది సార్. మీరు ఆ విధంగా ఉంటే సరిపోతుంది కానీ మీరు ఎక్కువగా ఉన్నామనే ఫీలింగ్ మీకు రాకూడదు అంటున్నాడు. బోధకున్న వలె అదేవిధంగా యజమాను వలెను ఉంటే సరిపోతుంది, మీరు నాకంటే మీరు గొప్పవారు అనే ఆలోచన మీకు రాకూడదని ప్రభు ఉద్దేశం అని నాకు అర్థమైంది సార్. థ్యాంక్
యూ.
ఇక్కడ 24వ వచనం ఏంటంటే యేసుక్రీస్తు వారు శిష్యత్వం గురించి చెప్పడం గురించి చెప్తున్నారు. శిష్యత్వం అంటే శిష్యత్వం అనేది తక్షణ విజయం ఇవ్వదు కానీ భవిష్యత్తులో ఒక పరిపూర్ణత కలిగి జీవించడానికి ఒక ప్రక్రియగా ఉంటుందనేసి, ఎప్పుడు కూడా ఆ శిష్యుడు గురువుని మించి ఉండడు కదా, గురువు అక్కడ బోధకుడు అంటే యేసుక్రీస్తు అవ్వచ్చు, ఎవరైతే అనుసరిస్తారో వారు శిష్యులు అవ్వచ్చు. అది తక్షణ శిష్యత్వం అనేది తక్షణ విజయం ఇవ్వదు కానీ భవిష్యత్తులో ఒక పరిపూర్ణమైన పరిజ్ఞానం కలిగి ముందుకు వెళ్ళడానికి అంటే శిష్య గురువుగా మారడానికి అవకాశం ఉంటుందనేసి చెప్పే ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాను సార్.
ఎదురా నువ్వు గాంధీకి చాలా బాగా మాట్లాడతావు, బైబిల్ స్టడీలో వాడుక భాషే మాట్లాడాలి, గాంధీకి మాట్లాడకూడదు. నేను ఆ తక్షణ విజయము ఆ భవిష్యత్ విజయం నాకేం కనిపించట్లేదు, మరి నీకు ఎట్లా కనిపించాయి కనిపించాయి కానీ మళ్ళా ఈ వాక్యాలను కొంచెం మళ్ళీ ఆలోచించు. ఏమ్మా నీకేమైనా ఇద్దరు ట్రై చేశారు, సమాధానం ఏమైనా దొరికిందా కళ్యాణ్ ప్రసాద్ గారు?
కొద్దిగా అర్థమేంటి సార్, శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు, సేవకుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, తన గురువు వలె శిష్యుడు ఉంటే చాలు అని.
ఓకే, మీకు కొంచెం అర్థమైంది, మీరు ఆడు కొంచెమే అర్థమయ్యేలా మాట్లాడారు, అదే నా బాధ. అందుకే నేను ఎదురానే బాబు మాకు అర్థమయ్యే భాషలో మాట్లాడేస్తున్నా. సరే, ఇంకెవరైనా మాట్లాడితే ఇంకొకరు మాట్లాడండి, ముందుకెళ్దాం. కొంచెం మీరు సింపుల్ విషయాలను కూడా కాంప్లికేట్ చేయొద్దు. మనం అందరం కూర్చున్నది ఉన్నదాన్ని కాంప్లికేట్ చేయడానికి కాదు, ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. మన డిస్కషన్ వినే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ గా ఉండాలి, దాన్ని మీరు గమనించండి. శ్రీకాంత్ మాట్లాడు
సార్. 24 సెకండ్ లో క్లియర్ గా ఉంది సార్, అక్కడ యజమానిని బయలుజీ పూల్ అని వారు ఆల్రెడీ పేరు పెట్టారు. మీకు అంతకంటే పెద్ద పేరు పెట్టడానికి లేదు, మీకు కూడా అలాగే పెడతారు అన్నట్లుగా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో శిష్యుల్ని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో మాట్లాడారు సార్. అది వందనాలు
సార్, కొంచెం వివరిస్తావా?
నాకంటే ఎక్కువ శ్రమలు, నాకంటే ఎక్కువ బాధలు మీకు రావు అన్నట్లుగా ఆ మాట ఉంది కాని వాళ్ళు మీరు నాకంటే పెద్ద గొప్పవాళ్ళు ఏమైపోరు కంగారు పడకండి అన్నట్టుగా నాకు అనిపించలేదు సార్. వందన.
25 ఉన్న ఆ శ్రమలు, నాలాంటి శ్రమలే నాలాంటి నిందలే మీకు వస్తాయి అని చెప్పాడు, అది మాత్రమే ఉంది అని అనుకోవడానికి లేదు. సరే, మీరు ఎక్కువ టైం అవుతుంది కాబట్టి ఇలా అంటారు. 24-25 రెండు భాగాలు, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు తర్వాత నాలాంటి నింద మీకు వస్తుంది అని చెప్తున్నా జనరల్ గా మాట్లాడుతున్నమాట. 24 శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు, శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమాను వలెను ఉండినా చాలును. ప్రధానంగా లీడర్షిప్లు ఈ మాట ఏమంటారంటే ఏ లీడరు కూడా తన కింద ఉన్నవారిని తనకంటే పై స్థాయికి నడిపించలేడు. ఇది జ్ఞాపకం చేస్తున్నా. మీకు తెలియని సత్యాలు మీ కింద ఉన్న వాళ్ళకి ఎప్పటికీ తెలియదు, మీకు లేని ఆత్మీయ అనుభవాలు మీ కింద ఉన్నవారికి ఎప్పటికీ రావు. మా సహవాసం మా సంఘం బలంగా ఉండాలని ఒకవేళ మీరు అనుకుంటే మీరు బలంగా ఉండాలి, మీరు ట్రైనింగ్స్ అవ్వాలి, మీరు ఆ మెట్లోకి రావాలి, లేకపోతే మీరెట్లా మీ కింద ఉన్న వాళ్ళ పైకి తీసుకెళ్తారు? కాబట్టి నేనేమంటానంటే ఈరోజు స్టడీ టీంలో ఉన్న వాళ్ళందరూ కోఆర్డినేటర్లు కాబట్టి కోఆర్డినేటర్గా నీకు లేని ఆత్మీయత నీ కింద వాళ్ళకి రాదు. కాబట్టి ముందు బోధకులుగా యజమానులుగా కోఆర్డినేటర్లుగా నాయకులుగా ఉన్న మనం ఎంత ఎక్కువగా ఎదుగుతామో మన కింద ఉన్నవారు మనల్ని బట్టి అంత ఎక్కువ ఎదుగుతారు. మన దాటి పైకి మాత్రం వెళ్ళరు, కానీ వెళ్ళాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వే నేర్చుకోవాలి, నువ్వే ట్రైనింగ్స్ అవ్వాలి. అది నేను చూడగలుగుతున్నా. శ్రీకాంత్ అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించి కాంటెక్స్ట్ మాట్లాడితే ఏ గొప్ప సేవకుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని దాటి వెళ్ళలేడు, ఎందుకంటే ఆయన రీచ్ అవడం మాత్రమే చేయగలం, అది టార్గెట్. ఆయన దాటి మాత్రం ఎవరూ పైకి వెళ్ళలేరు. ఆయనకంటే నాకంటే గొప్ప సూచక్రియలు చేస్తారు అని శిష్యులతో అన్నప్పటికీ క్రియలు చేస్తారని ప్రోత్సహించిన ఆయనకంటే గొప్పవాడు ఏ సేవకుడు కాడు. ఒక్క మాట నేను చూడగలుగుతున్నా. బాగుంది. ఇంకా 26-27 ఎజ్రా నీ పోర్షన్లో ఏమైనా ప్రశ్నలు మాట్లాడేవి ఏమైనా ఉన్నాయా?
సార్ ప్రెజరా సార్ సార్ ఇక్కడ 26-27 మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది తెలియబడకపోదు అంటే దానికి క్లియర్ గా ఇది రావట్లేదు సార్, నాకు కొద్దిగా డౌట్ గా ఉంది సార్.
అంటే అక్కడ అర్థమయ్యే భాషలోనే ఉంది కదా, నీకెందుకు అర్థం కావట్లేదు?
అంటే మరుగైనది ఏంటి, అంటే మరుగైన విషయం ఏంటి, బయటపడకపోదు అనేసి, అంటే మరుగైనది ఏంటి, రహస్యమైనది ఏంటి అనేసి డౌట్ సార్.
ఇప్పుడు నీ ప్రశ్న క్లారిటీ ఉంది, మరుగైనది ఏంటి రహస్యమైనది ఏంటి అన్నది నువ్వు అడుగుతున్నావు. ఎవరైనా మాట్లాడితే బాగుంటది. 25 కూడా మనం మాట్లాడాల్సిన ఇంకొక మాట ఏంటంటే బెయిల్జెబూలు, అది ఒక కొత్త పదం ఉంది, దాని మీద కూడా ఎవరైనా మాట్లాడితే కొంత స్పష్టత వస్తుంది. బెయిల్జెబూలు అంటే మీరు ఏమర్థం చేసుకున్నారు, మీరు కూడా ట్రైనింగ్ టీమ్ స్టడీ టీమ్ మాట్లాడాలి.
సార్ బెయిల్జెబూల్ అంటే ఒక ఫిలిస్తీన్ల దేవత, అక్రోన్ దేవత అనేసి నేను అనుకుంటున్నాను సార్, దెయ్యాల యజమాని అనేసి నేను చదివాను సార్. ఆ దెయ్యాల యజమానితో క్రీస్తుని పోల్చారనేసి నేను అనుకుంటున్నాను సార్.
నువ్వు అనుకోవట్లేదు, సజీవవాహినిలు అలా ఇచ్చారు అంతేనా, లేకపోతే సజీవవాహినితో సంబంధం సజీవవాహినిలో ఆ మాట వాడేశారు. సరే ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా, బెయల్జెబూలు అంటే మీరేమనుకుంటున్నారు? ప్రసన్న, ప్రసన్ననా?
క్రిస్టోఫర్ సార్.
క్రిస్టోఫర్ మాట్లాడతారా?
బెయల్జెబూల్ అంటే మన దయాల అధిపతి అని ఉంది సార్, మరి నన్నే దయాలని దయానికి దయాలకు అధిపతి అని పిలిచారు. మిమ్మల్ని అంతకంటే ఇంకా గొప్ప పేరు ఏమి పేరు మీకు పెట్టరు, మీరు నా శిష్యులు కనుక మిమ్మల్ని కూడా అట్టనే పిలుస్తారు, మీరు దాని విషయంలో ఏం బాధపడద్దు అన్నది నాకు అర్థమైంది సార్. బయలుజుబులు అంటే
దయ్యాల అధిపతి అని బైబిల్ రాయబడింది. అట్లాగే ఈ సజీవ వాహినిలో ఉన్నవారు వాళ్ళ సొంత మాట కాదు, వాళ్ళ చక్కటి విషయాన్ని కోట్ చేసి పదం వాడారు. ఇక్కడ ఏమైనా మనం కొంత మాట్లాడితే బాగుంటదేమో. ఇక్కడ అన్నాడు యేసు తన ప్రభావాన్ని బెయల్జెబూలు సైతాన్ నుంచి పొందాడని పరిసయ్యులు అన్నారు. ఆ మాట ఉంది అక్కడ. తర్వాత ఈ పేరు ఫిలిస్తీన్ల వాళ్ళ ఒక దేవుడి పేరు అని 2 రాజుల గ్రంథం 1:2 ఉన్న వాక్యాన్ని కోట్ చేశారు. ఇక్కడ ఆ మాట రాయబడింది, ఎక్రోను దేవతయగు బెయల్జెబూబు నొద్దకుపోయి అని రాజు అజర్య పంపించినట్టుగా ఉన్న మాట కోట్ చేసి ఇది ఫిలిస్తీన్ల దేవత పేరు అన్నారు. నా ప్రశ్న ఏంటంటే, భూమి మీద దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్న వారు సాతాను అని మనం అనొచ్చా? ఎందుకంటే వాళ్ళు ఒక దేవతకి పేరు పెట్టుకుంటే దానికి వ్యాఖ్యానం మనకి ఎట్లా వచ్చిందంటే సాతాను సైతాను అని, సైతాను దేవుడిగా ఉంటాడా? ఇది కొంచెం ఏమైనా మీరు మాట్లాడతారా? ఇదేమి అన్యుల మధ్య మాట్లాడేది కాదు, లేకపోతే ఓపెన్ గా వెళ్ళేది కాదు, కానీ మన అవగాహన కొరకు బైబిల్ బట్టి సైతాను మనుషుల చేత దేవుడుగా దేవతగా ఆరాధన పొందుతున్నాడా అన్నది మీరేమైనా మీ అవగాహన మాట్లాడితే బాగుంటుంది. సేఫ్ బ్రదర్ మాట్లాడండి.
సర్ప్రైజ్ ఇక్కడ దేవుడిని సైతానని పిలవడం కాదు కంటే, అయితే ఒక విషయంలో పేతురును కూడా సైతాననే యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తారు సార్. అంటే అటువంటి లక్షణాలు ఏదైనా సరే మనలో ఉన్నట్లయితే ఆ యొక్క సైతానుతో పోలిస్తారు సార్. అదే విధంగా అక్కడ బయల్జెబు అని పేరు ఎందుకు పెట్టారంటే సార్, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ముద్ర వేశారు సార్. ఈయనేంటంటే కేవలము ఈయన ధ్యేయాలను మాత్రము వెలగొట్టేవాడే కాబట్టి ఈయన దానికి సంబంధించిన వాడే అని యేసుక్రీస్తు ప్రభువును ఒక తక్కువ చేయాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క పేరును అక్కడ పలికినట్లుగా వచనం నేను దాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాను సార్. ప్రైజ్ రా సార్.
లోకుమార్ అద్భుతంగా మాట్లాడావు, నా ప్రశ్న రిపీట్ చేస్తావా? నేనేమని ప్రశ్నించాను?
ఇక్కడ దేవుణ్ణి సైతాను అని పిలవచ్చా?
కాదు, నా ప్రశ్న అది కాదు. దయచేసి మీరు మొదట ప్రశ్న స్పష్టంగా వింటే, మీరు మాట్లాడడం చాలా బాగుంది కానీ ప్రశ్నకు తగ్గట్టుగా మాట్లాడకపోతే ఉపయోగం లేదు. ఎవరైనా నా ప్రశ్న మాట్లాడతారా, లేకపోతే నా పొరపాటు, నేను ప్రశ్న సరిగ్గా అడగలేదని. నా ప్రశ్న మాట్లాడండి, మాట్లాడండి.
సైతాను దేవుడిగా ఈ లోకంలో పిలువబడుతున్నాడా?
అది నా ప్రశ్న. అక్కడ ఫిలిస్తీన్ల దేవుడి పేరు అది సైతాను అని యూదులు అన్నారు. యేసుక్రీస్తు ఈ కాన్వర్జేషన్ లో సైతాను కనబడుతుంది. సైతాను మనుషులకు దేవుడిగా అవతారమెత్తుతాడా అన్నది నా ప్రశ్న. దాని మీద మీ అభిప్రాయం మాట్లాడండి అన్నాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు, అవును కాదు అట్లా. మీరు ఏమన్నా అవునైతే ఎందుకు, కాదైతే ఎందుకు అడిగితే మాట్లాడవచ్చు మీరు.
వందనాలు సార్. ఎత్తుతాడు సార్
బుగ్గన్న, మాట్లాడు.
అపవాది దేవునిగా ఎత్తుతాడు సార్ ఆయన అవతారం.
అపవాది దేవుడు అవతారం ఎత్తుతాడు. ఓకే, బాగుంది అభిప్రాయం. ఒక చాలు నాకు అక్కడ చాలు. ఇంకేమన్నా మాట్లాడతారా? కాదు అవును ఏమన్నా మాట్లాడతారా?
సార్ నేను మాట్లాడతాను.
మాట్లాడు.
నేను సినిమాలు చూసినప్పుడు సార్ మంచోళ్ళు అయ్యే బొమ్మలు పెట్టుకుని పూజలు చేస్తారు, విలన్ కూడా అయ్యే బొమ్మలు పెట్టుకుని రాంగ్ వేలో పూజలు చేస్తూ ఉంటారు సార్. అట్లా లోకంలో సాతాను ప్రభావంతోనే అన్యులందరూ కూడా వేరే దిశలో వెళ్తున్నారని, పూజించబడుతున్నారని నేను ఒప్పుకుంటున్నాను.
ఆలోచించండి, లోకంలో దేవుడిగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవుడే అనడానికి లేదు. సాతాను మనుషుణ్ణి దేవుడిగా భ్రమపరుస్తున్నాడు, అలాగే నడిపిస్తున్నాడు. ఇది అంత ప్రమాదకరమైన వాస్తవము. సాతాను సాతానులాగా లేడు, దేవుడిగా ఫిలిస్తీన్ల దేవుడిగా కనబడుతున్నాడు. ఈరోజు మనం సినిమాల్లో చూపిస్తున్న దేవీ దేవతల రూపాలు బైబిల్లో చూసినప్పుడు వీడు ఎంతగా దేవుళ్లాగా నమ్మబలుకుతూ జనాన్ని మోసం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆ మాట ఒకసారి నేను జ్ఞాపకం చేయాలనుకున్నా. సరిపోతుంది, మనం ముందుకెళ్ళొచ్చు. 26-27 వచనాల మీద ఎవరు ఎజ్రా, ఆ మరుగై నది రహస్యమైనది దేనికోసం మాట్లాడుతున్నాడు అని అడుగుతున్నాడు. ఏమైనా హెల్ప్ చేస్తారా?
సార్ మరుగై ఉండేటివి నేను చెప్పాలనుకుంటున్నా సార్. అవి మన బైబిల్ ద్వారా బయల్పరచబడ్డాయి. ఏది అంటే తండ్రి అయిన దేవుడు, పరలోకము, నరకము, అదృశ్యమైనటివి, అదృశ్యమైనటివి ఉన్నాయనుటకు ఇది బైబిల్ ప్రూఫ్గా ఉంది సార్. ఆ అపవాది దయ్యము, ఇవన్నీ మనకు కనబడవు కానీ బైబిల్లో మనం చూస్తున్నాము. నెక్స్ట్ అవే మనం అనుభవించబోతున్నామని. వందనాలు సార్.
బాగుంది వివరణ. ఏమన్నా వాక్యం కోట్ చేస్తావా? నువ్వు మాట్లాడిన మాటలకు వాక్యాధారం కోట్ చేస్తావా? అంటే ఏమేమి రిఫరెన్స్ చెప్పలేకపోయినా ఆ వాక్యం ఏమైనా గుర్తుంటే ఆ వాక్యం మాట్లాడినా మన రిఫరెన్స్ లోకి వెళ్ళొచ్చు. లేకపోతే ఎట్లా తీసుకునేది నీ ఆన్సర్?
యేసుక్రీస్తు వారు వచ్చి పరలోకం గురించి చెప్పిండు కదా సార్, పాతాళం గురించి కూడా చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు హిస్టరికల్ ఎవిడెన్స్ కూడా ఉంది కాబట్టి ఆయన చెప్పింది మనకు బైబిల్ దొరుకుతుంది కాబట్టి చెప్పగలిగాను సార్.
బాగుంది వివరణ, బాగుంది. కానీ ఏమైనా ఒక రిఫరెన్స్ కోట్ చేయగలిగితే ఇట్లాంటిది కనెక్ట్ చేసుకోండి, బాగుంటారు. ఇంకెవరైనా మాట్లాడతారా? 26 మీద ఎజ్రా ప్రశ్నకి ఏమైనా సమాధానం చెప్తారా?
ప్రైజ్ లాడ్ సార్. అయితే ఇక్కడ మరుగైనదంటే కనిపించింది సార్, అది ఏవైనా సత్యం కూడా బయటికి కనిపించింది సార్, కానీ అది మరుగై ఉంటుంది. కానీ అది మనిషిని ఎట్లా ప్రవర్తించాలో అటువంటి వాటి గురించి తెలియచేస్తూ ఉంటారు సార్. అంటే ఇటువంటి కొన్ని ఆత్మీయ మాటల గురించి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి ఉంటారని అనుకుంటా ఉన్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
బాగుంది లోకుమార్. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒంగి రాస్తున్నాడు నేల మీద అంటే ఏమి రాశాడు అని అడిగితే ఎంత జుట్టు పీక్కున్నా బయటికి రాదు. దానికోసం మనం టైం వేస్ట్ చేయకూడదు. అక్కడ ఆయన సీక్రెట్స్ బయటకు పడతాయి అని అన్నాడు. ఏమైనా అనుకోవచ్చు, అది నాకు అర్థం కాలేదు అని ఎదురు అడిగిన దాని మీద మిగతాలు ఏమంటారు అనుకున్నాను, కానీ దాని మీద డిస్కషన్కి వెళ్ళడమే అనవసరం. అది ఏదో ఇక్కడ రాయబడలా, ఇక్కడ రాయబడలేని దాన్ని ఎక్కడి నుంచి తవ్వి తీసుకొద్దాం మనం, ఎదురు ఏమంటాం
సార్? అంటే పరిసయ్యులను ఉద్దేశించి ఆ మాటలు వారిని ఉద్దేశించి మాట్లాడారా, లేకపోతే ఆత్మీయ మర్మము గురించి చెప్పి ఉన్నారా అనేసి క్లారిటీ నాకు రాలేదు సార్, అందుకనే అడిగాను సార్.
అందుకే నీ ప్రశ్న క్లారిటీగా ఉంటే మా సమాధానం క్లారిటీగా ఉంటాయి. ముందు నువ్వేమన్నావు, మరుగైనది ఏంటి రాసినది ఏంటి అన్నావు, ఇప్పుడేమంటావు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు అంటావు. రెండో ప్రశ్న మరలా, అందుకే మొదటి ప్రశ్న కోసం మాట్లాడు.
మీరు భయపడకూడదు అనేసి అన్నాడు కదా సార్ అక్కడ ఫస్ట్.
ఓకే,
మీరు భయపడవద్దు, మరుగైనది బయలుపరచబడపోదు, రహస్యమైనది తెలియబడకపోదు అనేసి అంటే పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడారా, లేకపోతే ఆత్మీయ మర్మం ఏమైనా మాట్లాడారా అనేసి డౌట్ సార్ అది.
బాగుంది, ఇప్పుడు నీ రెండో ప్రశ్నలోకి వెళ్తాం పోని. పర్వందనాలు సార్, నీ రెండో ప్రశ్నలోకి వెళ్తున్నాము. అందుకోసం మొదటి ప్రశ్నకి ఏమైనా క్లారిటీ వచ్చిందా పోని
సార్? సార్ వచ్చింది సార్.
ఏం వచ్చింది మొదటి ప్రశ్నకి సమాధానం వచ్చిందంటే, అక్కడ లేని దాన్ని మనం ట్రై చేసి ఎంత ట్రై చేసినా రకరకాల భిన్నాభిప్రాయాలు వస్తాయి, స్పష్టత రాదు. సీక్రెట్స్ అనుకుందాం, ఇంతకీ నువ్వు చాలా చక్కటి విషయం పట్టుకున్నావు 26లో, అక్కడ ఒక కనెక్షన్ ఉంది. దేనికోసం మాట్లాడుతున్నాడు అర్థం చేసుకుని ట్రై చేయొచ్చు. నరేష్ ఏమైనా ట్రై చేస్తాడు? నరేష్ మాట్లాడు
సార్. వందనాలు సార్. సరే అన్న మాట్లాడుతూ, మీరు వారికి భయపడకూడేది అని అంటున్నారే గాని, కాబట్టి మీరు వారికి భయపడకూడి, కాబట్టి అనే పదం ఇక్కడ ప్రభు 24-25 వచనం ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాడు సార్. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో, ఇందాక బయల్జబుల్ గురించి ఆయన మాట్లాడుతూ, కాబట్టి మీరు అసలు వాళ్ళకి భయపడొద్దండి, వాళ్ళు మిమ్మల్ని హింసించినా, మిమ్మల్ని వాళ్ళు తక్కువ చేసినా, వాళ్ళు మిమ్మల్ని ఏం పెట్టినా కూడా మీరు వాళ్ళకి భయపడొద్దు అని మాట్లాడుతూ, వాళ్ళ గురించి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసుకొస్తారో వాళ్ళు ఏం చేయాలనుకున్నా సో దేవుడికి, అంటే మరుగైంది గాని ఆయన తెలియక నాకు తెలియంది, అంటే దేవునికి తెలియంది ఏమీ లేదు, మీరు వాళ్ళకి భయపడొద్దు అని 25వ వచనానికి కనెక్షన్ కే ఈ మాట మాట్లాడుతున్నాడు అని నాకు అర్థమవుతుంది సార్.
25వ వచనానికి 26వ వచన కనెక్షన్ ఉంది, అది కాబట్టి అక్కడ ఉంది. కానీ మరుగైనది రహస్యమైనది మాట్లాడమని అడుగుతున్నాం, అంటే మరుగైనది రహస్యమైనది అని ఎవరు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అది ఏంటి చెప్పలేకపోయినా కనెక్షన్ మాట్లాడని అంటున్నాం. పై వచ్చిన దాని కనెక్షన్ ఉందని అర్థమైందిలే గాని ఏంటో కనెక్షన్ మాట్లాడు
సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ఎస్ బ్రదర్ క్రిస్టోఫర్.
సార్ ఏం లేదు సార్, ఇక్కడ వాస్తవంగా వాళ్ళకున్న అధికారాన్ని బట్టి వాళ్ళు వీళ్ళను భయపెట్టే రీతిగా ఉన్నారు. కానీ రహస్యమైన విషయం ఏంటంటే, దేవుని శక్తి తన ప్రభావం, అంటే వీళ్ళు లాస్ట్ తీర్పులో వాళ్ళు ఎక్కడికి వేయబడతారు, మీరు ఎక్కడుంటారు, మీ పొజిషన్ ఏముంటది, వాళ్ళ పొజిషన్ ఏముంటది అన్నట్లుగా నాకు అర్థమవుతుంది సార్.
ఎందుకు అట్లా అర్థమైంది అయ్యగారు? లింక్ మాట్లాడు, దేని ఆధారం చేసిన అట్లా అర్థం చేసుకున్నాం.
అక్కడ వాళ్ళ లింక్ అంటే వాళ్ళు
ఆయన మాట్లాడి అబ్బా.
సార్ లింక్ ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి బయల్జబుల్ అని చెప్తున్నారు, వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని వీళ్ళని భయపెడుతున్నారు. కానీ మీరు వాళ్ళకేం భయపడవలసిన అవసరం లేదు. కానీ లాస్ట్ విషయం అంటే మనకు తెలుసు కదా సార్, ఇప్పుడు మనము మన దేవుణ్ణి ఎరిగిన మనము లాస్ట్కు మనకు తీర్పు ఉంటుంది, మనము పరలోక రాజ్యానికి చేర్చబడతాము, వాళ్ళు నరకంలోకి వేయబడతారు. కనుక వాళ్ళ దగ్గర ఉన్న అధికారం అంతా అది ఒట్టి అధికారమే, ఆ అధికారాన్ని చూసి మీరు భయపడొద్దు అన్నట్లుగా నాకు అర్థమైంది సార్. ఆ విషయాన్ని చెప్పాలనుకున్నా సార్.
ఇక్కడ ప్రశ్న భయపడకుడి ఎందుకు అన్నాడు కాదు, ఆ ప్రశ్న అడిగితే నీ సమాధానం కరెక్ట్. మీరు ఆలోచించకుండా, మీరు బ్రెయిన్ అప్లై చేయకుండా మాట్లాడితే వినేవాళ్ళు నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి. వీళ్ళకి కనీసం కోఆర్డినేటర్ లేట, వీళ్ళకి బైబిల్ అర్థం కావట్లేదు, అక్కడ ఉన్న విషయాలు మాట్లాడలేకపోతున్నారని నవ్వుకుంటారు. మీ సహవాస సభ్యులు అంటే ఇంకా విచిత్రంగా నవ్వుకుంటారు. కొంచెం మీరు ఆలోచించి మాట్లాడండి, ప్రశ్న మీదే మాట్లాడండి. సుసన్నా
అన్నా వందనాలన్నా. ఇదే వాక్యాన్ని మనం ఏఎంపీ వర్షన్ లో చూస్తే అన్నా, అక్కడ తీర్పు సమయం గురించి మాట్లాడుతూ ఉన్నారన్న. అదే వచనాల్లో పైన చూస్తే వాళ్ళ మీద బయల్జబుల్ అనే నిందలు వస్తాయి, దాని కింద వచనాల్లో చూస్తే చంపడానికి ట్రై చేస్తారు. కానీ ఇవన్నీ కూడా తీర్పు తీరానా ఖచ్చితంగా బయటకు వస్తాయి, కాబట్టి మీరు భయపడకండి అని చెప్పి చెప్తున్నారని నేను స్టడీ చేశాను. థ్యాంక్
యూ. అక్కడ ఉంది ఓకే, నువ్వు దాని సొంత మాటలో చెప్పు, ఏది ఆ మరుగైనది, ఏది ఆ రహస్యమనేది, ఏది దేనికోసం తీర్పు తీరని ఏం బయటకు వస్తుంది?
వాళ్ల మీద వేసే నిందలు గాని, వాళ్ల మీద చేసే కుట్రలు కాని అని చదివాను.
మీరు బయల్జెబూలుకు సంబంధించిన వారా, దేవునికి సంబంధించిన వారా అన్నది బయటపడుతుంది. వాళ్ళు నిందేసి ఒక రోజు మీ మీద అట్లాగా ముద్రేస్తేయొచ్చు కాక, రియాలిటీ అన్నది బయలుపడుతుంది అని మాట్లాడుతున్నాడు అని కనెక్షన్ తీసుకోవచ్చు అని సుసన్న అంటది. ఇదేదో బాగుందమ్మా, అమేతాలు మాట్లాడండి.
ప్రైజ్ రాదు సార్. ఈ 16 వచనంలో అంటారు సార్, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచా ఉన్నాను. అంటే ఇటువంటి భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు కాబట్టి మీకు కొన్ని వరాలు ఇస్తున్నాను అనే మాటను అక్కడ 8 వచనంలో తెలియజేస్తున్నారు సార్. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయండి. మీకు ఇటువంటి నేను శక్తిస్తూ ఉన్నాను కాబట్టి ఇటువంటి మనుషులు ఉన్నప్పుడు మీరు ఏ విషయంలోనూ భయపడొద్దు. మీకు రహస్యమైనది నేను ముందుగానే మీకు తెలియపరచాను, ఆ శక్తిని మీకు ఇచ్చాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండమని ఆ యొక్క మాటలు తెలియచేస్తున్నట్లుగా నేను అనుకుంటా ఉన్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
అయ్యగారు ప్రసంగాలు కాదు ఇది, డిస్కషన్. నువ్వు డిస్కషన్ లాగా మాట్లాడు. ఆ ప్రసంగాల ద్వారానే అవసరంలా, ఫ్రీగా మాట్లాడితే చాలు. ఎందుకే మా ప్రశ్న ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, ఏం అర్థం కావట్లా. చాలా సార్లు ఏమనిపిస్తుంది అంటే అయ్యగారు బాగా మాట్లాడారు అనిపిస్తుంది, కానీ ఆయన ఉన్న వాక్యాన్ని మాట్లాడు, మనం అట్లా కాదు. ప్రశ్న ఏంటి, ఆ ప్రశ్నకు మీ సమాధానం ఏంటి, అది మాట్లాడండి. ఇంకేమైనా మాట్లాడతారా?
మరుగైనదంటే ఆయన యొక్క శక్తి సార్. ఆయన శక్తిని మీకు ఇచ్చాను కాబట్టి మీరు ఏ విషయంలోనూ కూడా భయపడవద్దు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం.
రహస్యమైనది దేవుడిచ్చిన శక్తి అని అంటాడు. దానికి పై వాక్యాలు కోట్ చేసి మాట్లాడుతున్నాడు లోకుమార్. ఇదేదో కొంచెం మీనింగ్ఫుల్ గానే మాట్లాడాడు, బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారు
సార్? రెఫరెన్స్ రోమా పత్రిక 1:20 సార్. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరుచున్నాయి. అంటే అదృశ్యమైనటివి, మరుగు చేయబడినటివి, ఇవి మనం జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ఈ వస్తువులను ఆలోచిస్తే అవి మరుగు చేయబడినటివి ఏవో మనకు అర్థమవుతుంది సార్. వదనా సార్.
బాగుంది, నీ వాక్యం బాగుంది. నువ్వు ఒకసారి సచ్చి బైబిల్లో రహస్యము లేకపోతే మరుగు అని కొడితే బోల్డ్ అని వస్తాయి, అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టకూడదు. ఈ కాంటెక్స్ట్ లో ఎందుకు మాట్లాడుతున్నాడో ఇక్కడే వెతకాలి, బయటకు వెళ్ళకూడదు. బయటకు వెళ్తే రకరకాలు వస్తాయి, క్లారిటీకి బదులు కన్ఫ్యూజన్ లోకి వెళ్తాం. సరే, నేను ముందు తీసుకెళ్తున్నాను. మీరు దీని మీద క్లారిటీ ఎవరైనా అర్థమైంది, ఈ టైం అంతా ఇక్కడ అయిపోయేలా ఉంది, అర్థమైంది. మేము ఏమైనా క్లారిటీ ఇస్తామంటే మాట్లాడు, లేకపోతే ముందుకు వెళ్ళిపోతాను. నరేష్ మాట్లాడు, శ్రీకాంత్ మాట్లాడు.
థ్యాంక్ యూ సార్. సార్, ఈ 26 మరుగైనది గురించి, రహస్యమైన గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతున్నారంటే, వాళ్ళ మీ మీద ఎన్ని నిందలు మోసినా, వాళ్ళు ఏమి చేసినా, అంటే వాళ్ళు చేసే ప్రతి కార్యం కూడా అది ఒకరోజుకి బయటకు వస్తుంది కాబట్టి మీరు భయపడొద్దు. అంటే ఇక్కడ బయల్జెబూలు గురించి మాట్లాడారు కాబట్టి దానికంటే అధికమైన పేరు మీకు పెడతారు. అయినా కూడా వాళ్ళు మీ మీద వాళ్ళు చేసే ప్రతి ట్రీట్మెంట్ కూడా, ప్రతి మాట కూడా ఒక రోజుకి అంతా బయటకు వస్తుంది అని మాట్లాడుతున్నారు సార్. ఇక్కడ అంతేగాని రహస్యమైన గురించి ఆ మరుగని గురించి ప్రభు అక్కడ వేరే విషయాల గురించి మాట్లాడలేదు
కానీ అర్థం కావడానికి నరేష్ ఇది ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి ఏమనొచ్చు అంటే వినేవారికి అర్థం కావడానికి సుసన్న మాట్లాడిన దాంతో ఏకీభవిస్తున్నానో లేకపోతే మీరు మాట్లాడిన దాంతో ఏకీభవిస్తున్నానో మాట్లాడితే ఏదో ఒక ఒక పక్కకి క్లారిటీ వెళ్తుంది, ఒక కొలుక్కు వస్తుంది. నువ్వు మళ్ళీ అదే విషయం రిపీట్ చెప్పే బదులు ఇందాకలు ఎలా అన్నారు అది దాంతో ఏకీభవిస్తున్నాను అన్నావు అనుకో, ఏకాభిప్రాయానికి వెళ్తాం. అట్లా మాట్లాడు, నువ్వు మళ్ళీ వివరంలోకి వెళ్లకుండా మాట్లాడు.
అవును సార్, ఇందాక సుసన సిస్టర్ గారు ఏదైతే చెప్పారో వాళ్ళ మీ మీద ఎన్ని నిందలు బయజుగులు అన్నా ఏమన్నా కూడా మీరేం ఫీల్ అవుతుంది, అవన్నీ ఒకరోజు బయటకు వస్తాదని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు సార్. అంటే వాళ్ళ సీక్రెట్ బయటకు వస్తాదని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు.
ఎవరి సీక్రెట్స్? నిందేస్తున్న వాళ్ళు సాతాని సంబంధుల, నిందించబడుతున్న మీరు సాతాన సంబంధుల అన్నది బయటకు వస్తుంది తీర్పు దినానా లేకపోతే ఒక రోజు బయటకు వస్తుంది అని అంటున్నాడు, అంతేనా అనేది? ఓకే, ఇప్పుడు ఏది కొంచెం అర్థమైనట్టుగానే ఉంది. శ్రీకాంత్ మాట్లాడు.
థ్యాంక్ యూ సార్. ఇది అంటే కాంటెక్స్ట్ అంతా కూడా శిష్యులను ఈయన 7వ వచనంలో పరలోక రాజ్యం సమీపిస్తున్నారని ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి పంపిస్తున్నాడు సార్. అప్పటి వరకు సువార్త రహస్యంగానే ఉంది, ఎవరికి తెలియవడలేదు. వీళ్ళకి సువార్తను ప్రకటించమని పంపిస్తున్నాడు. ఆ రహస్యం మీరు ఖచ్చితంగా చెప్పాలి, అది ఎట్లయినా ఓపెన్ అవుతుంది ఇక్కడ నుండి అని చెప్పి చెప్పినట్టుగా స్పష్టంగా కనపడుతుంది సార్.
ఓ, ఈ మరుగైనది రహస్యమైనది సువార్త, రాజ్య సువార్త అని అంటున్నావు, అంతేనా స్పీకర్?
అంతే సార్, అంతే.
ఇంకొకరు మాట్లాడతారా? శ్రీకాంత్ మాట్లాడిన దాంతో ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు. సుసన్న మాట్లాడిన దాంతో ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు.
ఏకీభవిస్తున్నాను సార్, నేను కొద్దిగా చెప్పాను సార్.
ఎవరితో ఏకీభవిస్తున్నావమ్మా? చాలా మంది మాట్లాడారు.
శ్రీకాంత్
ఏకీభవిస్తున్నావు, మాట్లాడు.
సువార్తను గురించే సార్. భయపడకండి అని ప్రభు తన శిష్యులతో 3 సార్లు చెప్పారు కదా, 26, 8, 8 వచనాల్లో. మరి ఆ యొక్క మహిమాన్వితమైనటువంటి రీతిలో ఆ యొక్క సువార్త ముయ్యబడి ఉంది కాబట్టి ఆయన బోధలు మరుగై ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పటి వరకు శిష్యులకు రహస్యంగానే బోధించిన ఆ యొక్క క్రైస్తవ సందేశాన్ని త్వరలో శిష్యులు ధైర్యంగా ప్రకటిస్తారు అని అర్థమైంది సార్. సువార్తనే సార్.
ఇక్కడ ఏదో కొంత వివరణ ఇచ్చారు, కనీసం దాని మనం ఆలోచిస్తేనన్న క్లారిటీ వస్తుందేమో, కన్ఫ్యూజన్ లోకి వెళ్తున్నాం. తమ గురువు ఆకాశానికి భూమికి ప్రభు అని, చివరిలో అన్ని సంగతులకు చెందిన సత్యాన్ని వెలుగులోకి తెస్తాడని ఎరిగి ఆయన శిష్యులు నిర్భయంగా ఉండాలి. దేవుడు అన్ని సీక్రెట్స్ బయలుపరుస్తాడు అని సజీవవాహిని వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, సీక్రెట్స్ బయలుపడితేనే అర్థమైంది. ఆ సీక్రెట్ ఏంటి అన్నాకాడ ఒకటే, వాళ్ళు వేస్తున్న నింద, సాతాను సంబంధులు ఎవరో, దేవుని సంబంధులు ఎవరో అది ఎలాగ తెలుస్తుందని మాట్లాడుతున్నాడు అని మాట్లాడారు. 2, యేసుక్రీస్తు ప్రభు లోకం పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులను బయలుపరుస్తాను అన్నాడు కాబట్టి ఆయన బోధ ద్వారా అనేక విషయాలు బయలుపరిచాడు అని కూడా మన టీం సభ్యులు అభిప్రాయపడుతున్నారు. 2 ఆలోచనలు బాగున్నాయి, ముందుకెళ్దాం. తర్వాత టైం అవుతుంది కాబట్టి ఇంకొకరిని తీసుకుంటాను. మీరు కొంచెం పాయింట్ మీద మాట్లాడితే, స్టడీ చేసి వచ్చి మాట్లాడితే మీనింగ్ఫుల్ గా ఉంటది డిస్కషన్. మీరేదో ఎక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే అట్లాగే టైం అయిపోతూ ఉంటది, క్లారిటీ రాకుండా ఉంటది. సరే, 28, 29 సారంగపాణి, నీ పోర్షన్ లో ఏమైనా మాట్లాడే ఉన్నాయా?
ఇరవై 29వ వచనంలో ఈ 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును అనే ఉదాహరణ ఇక్కడ ఈ మాట ఎందుకు తీసుకున్నాడు అనేది ఒక డౌట్ ఉంది సార్.
2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును అన్న మాట ఎందుకు వాడుతున్నాడు అని అంటాడు. అంటే అందరూ మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు తప్ప మీరు చదివి వచ్చి మాకు చెప్పేవాళ్ళు మాత్రం ఎవరు లేరు. సరే, అడగండి, అడుగుతా ఉండండి, అందరు చెప్తా ఉంటారు. మీరు మాత్రం ఏమి స్టడీ చేసి చెప్పొద్దు. ఎవరైనా సారంగపాణికి వెళ్ళిపోతారా?
అది 2 పిచ్చుకలు అనేవి వాళ్ళు బలి అర్పించే దాంట్లో చాలా చిన్నవి సార్. అవి ఎవరో లేని వారు బాగా చీప్ గా అది కొనాలనుకున్న వాళ్ళు దాన్ని వాళ్ళు కొంటారు. కాసు అంటే చాలా తక్కువ అమౌంట్ సార్, చిన్న తక్కువ అమౌంట్ కి వచ్చిన ఆ పిచ్చుకల విషయంలో కూడా దేవుడు కింద చదివితే దానికి ఇంకా క్లియర్ గా ఉంటుంది. అంటే అంత చిన్న చిన్నవి కూడా తల వెంట్రుకలు పిచ్చుకలు అవి మనం లెక్క చేయం, విలువ లేనివి మనం లెక్క చేయం. అలాంటి వాటి గురించి కూడా ఆయన నాలెడ్జ్ కలిగి ఉన్నారని మాట్లాడడానికి కోట్ చేశారు సార్ ఆయన.
బాగుంది. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా? శ్రీకాంత్ మాట్లాడింది బాగుంది, ఇంకొకరు ఎవరైనా మాట్లాడచ్చు, ఏకీభవించవచ్చు, ఇంకేమైనా మాట్లాడచ్చు.
సార్ నేను ఏకీభవిస్తున్నాను, మరి చిన్న పిచ్చుకల విషయంలోనే వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటే దేవుడు మరి తన బిడ్డల విషయమే ప్రతి ఒక్కరి తల వెంట్రుకల లెక్కను ఖచ్చితంగా ఆయన లెక్క చూసుకుంటాడు కదా సార్. మరి పిచ్చుకల కంటే తక్కువ విలువ గలది, మరి ఆయన ప్రజలు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారని ఇక్కడ అర్థమైంది సార్.
ఇద్దరు మాట్లాడారు కాబట్టి ఏమైనా సారంగ నీకేమైనా సమాధానం వచ్చిందా? సారంగ పానికి అర్థమైంది, అర్థమయ్యేలాగా స్పష్టంగా మాట్లాడారు, సంతోషం. ఇది అడగగానే మీరు క్లారిటీ ఇవ్వగలిగితే ఎంత బాగుంటుందో. అట్లా కాకుండా మీరు ఇంకొక రకమైన థీరీ తీసుకొస్తే మనకున్న కొంచెం టైం అయిపోతుంది. ఇక్కడ 27-28 మనం వదిలేసి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఏమైనా 27-28 మీద ఏమన్నా మాట్లాడితే కొంత క్లారిటీకి వస్తాం మనం. నేను ఇక్కడ 29 వచనం మీద, నువ్వు శ్రీకాంత్ మిగతా వాళ్ళు మాట్లాడకపోతేనే మాట్లాడాలి, నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళతో నువ్వు లీడర్వి, వాళ్ళతో మాట్లాడిపించడమే నీ పని. వాళ్ళు మాట్లాడలేకపోయారు లేకపోతే అందరూ మాట్లాడతా లేదు నేను మాట్లాడాలి అని నువ్వు అనుకుంటేనే మాట్లాడాలి. అప్పుడు దాకా నువ్వు కొంచెం తెలిసినా మాట్లాడనిపించినా తప్పదు, నీకు నాకు తప్పదు, చివరిలో మాట్లాడాలి. ఏమన్నా 27-28 నేను శ్రీకాంత్కి ఒక పాయింట్ అడగాలనుకుంటున్నాను. 27 వచ్చిన మీద మాట్లాడాడు కాబట్టి, పిచ్చుకుల కోసం మాట్లాడాడు, తల వెంట్రుకల కోసం మాట్లాడాడు కాబట్టి, ఫర్ సపోజ్ ఇలా అనుకోవచ్చేమో, మనలో ఎవరికైనా ఏదైనా ఇరిగిందనుకో, ఎముకి ఇరిగిందనుకో, అది తండ్రి సెలవు లేకుండా ఇరిగిందనుకోవాలా, సెలవుతో ఇరిగిందనుకోవాలా, ఏమన్నా మాట్లాడతావా
సార్? అందులో అసలు డౌటే లేదు సార్, ఆయన సెలవు లేనిదే, ఆయన చిత్తం లేనిది, ఏంది జరగదు సార్.
ఓకే, మన జీవితంలో ఆయనకు తెలియకుండా ఏదో జరిగిపోయింది అనుకోవడానికి వీలు లేదు. వెంట్రుకలే ఆయనకు తెలుసు, ఇక బొనికలు తప్పకుండా ఆయన తెలిస్తాయి అని అంటాడు శ్రీకాంత్. ఇదేదో బాగుంది. 27-28 ఏమైనా మాట్లాడతారా? డౌట్లు ఏమి లేవా? క్లియరా? కొన్ని మీరేమన్నా దాని మీద స్టేట్మెంట్స్ ఇచ్చినా బాగుంటది, మనం ఆ వచనాలు స్కిప్ చేసి వెళ్ళిపోకుండా.
సార్ వందనాలు సార్.
ఎస్ బ్రదర్.
సార్ 27 ప్రభు ఏమంటున్నారంటే, అంటే నా దగ్గర మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్నే మీరు బయట చెప్పండి అనే విషయం గురించి ప్రభు ఇక్కడ చీకట్లో నేను చెప్పింది మీరు వెలుగులో చెప్పండి అంటున్నాడు. నేను మీకు ఏదైతే చెవిలో చెప్తున్నానో దాన్ని మీరు మేడల మీద అందరికి బహిరంగ అందరికి అర్థమయ్యేటట్టుగా ప్రకటించండి అని అంటున్నారు సార్. అంటే ప్రభు దగ్గర, నా దగ్గర మీరు ఏదైతే నేర్చుకున్నారో అదే చెప్పండి అన్నట్టుగా ఇక్కడ 27 మాట్లాడుతున్నారు సార్.
ఏమన్నా 26 కనెక్ట్ చేసి మాట్లాడతావా నరేష్?
సార్
26 ఏమైనా కనెక్షన్ ఉందా 27?
సార్ 26-27 కనెక్షన్ సార్ రెండు.
రైట్ అండి, మీట్లో పెట్టుకో, నీకు అర్థం కాకపోతే మిగతా ఏమైనా ఆలోచిస్తారు. ఇందాకలో మనం మరుగైనది రహస్యమైనది ఏది అన్నప్పుడు టీచింగ్ అని మనం మాట్లాడుకున్నాం. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడ్డ సంగతులు, ఆ వాక్యం ఎక్కడన్నాడు? యోహాను సువార్త అనుకుంటాను, అది రిలెవెంట్ గా ఉంటది. సో అలా యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేర్చుకున్న బోధన మనం ఏం చేయాలి, నేర్చుకుని ఏం చేయాలి అన్నది ఏమైనా ఇక్కడ క్లారిటీ వస్తుందేమో అని అడుగుతున్నా. ఇరవై ఏడు 28 మీద ఏమైనా మాట్లాడతారా?
సర్ప్రైజ్ సార్. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారి శిష్యుల్ని బలపరుస్తూ ఉన్నారట. ఒకవేళ మీరు భయపడుతూ ఉన్నారేమో, ఒకవేళ వారు మిమ్మల్ని ఏదైనా చేయగలిగితే కేవలం మీ శరీరాన్ని మాత్రమే వారు చంపగలరు, కానీ మిమ్మల్ని ఏమాత్రం చేయగలిగినటువంటి శక్తి వారికి లేదు. కేవలము మిమ్మల్ని ఏదైనా చేయాలంటే నేను మిమ్మల్ని సృష్టించిన నేను మాత్రమే మిమ్మల్ని నేను చేయగలను తప్ప వారు మీ శరీరాన్ని తప్ప మీ ఆత్మను ఏమి చేయలేరు అనే మాటను గురించి అక్కడ బలపరుస్తున్నారు సార్. అక్కడ ఆ యొక్క శిష్యులు సార్,
నువ్వు 27 మీద మాట్లాడుతున్నా 28 మీద మాట్లాడుతున్నావా?
28 సార్, ఆత్మను చంపనేరక దేహమును చంపాలి.
ఆ క్లారిటీ ఇస్తే మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. 28 మీద లవ కుమార్ మాట్లాడుతున్నాడు. మరలా ఒక్కసారి సింపుల్ గా రిపీట్ చేస్తావా? ఇప్పుడు 28 అన్నావు కదా, మేము కాన్సన్ట్రేషన్ చేయగలిగాం.
ప్రైజ్ లేదు సార్. అయితే అక్కడ శిష్యుల్ని బలపరుస్తున్నారు సార్. మీరు ఒకవేళ లోకంలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెడతారేమో, వారు కేవలం మీ శరీరాన్ని మాత్రమే ఏదైనా చేయగలరు తప్ప మీ ఆత్మను ఏం చేయలేరు. ఎందుకంటే మీ ఆత్మను కానీ మీ శరీరాన్ని కానీ ఏదైనా చేయగలిగిన శక్తి నాకు మాత్రమే ఉంది కాబట్టి మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు వారి గురించి ఏమాత్రము భయపడొద్దు అని ధైర్యపరుస్తూ ఆ శిష్యులను పంపుతున్నట్లుగా మనం అనుకోవచ్చు సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ఇదేదో విచిత్రంగా ఉంది. నాకేమో 28 వచ్చిన శిష్యులను బలపరచడానికి మాట్లాడుతున్నాడని లోకుమార్ అంటాడు. నాకేమో భయపెట్టడానికి మాట్లాడతాడు అన్నట్టుగా ఉంది. ఎవరైనా కొంచెం మాట్లాడతారా? బలపరుస్తున్నాడా, భయపెడుతున్నాడా?
భయపడండి, మనసుకు భయపడదు అంటున్నాడు.
ఓ, బలపరుస్తున్నాడు అన్నారు. ఓకే
సార్,
భయపెడుతున్నాడా
సార్? ఇక్కడ భయమే పెడుతున్నాడని అనుకోవచ్చు సార్. ఎందుకంటే అంటే మనుషులకు భయపడద్దు, దేవునికి భయపడండి అంటే సమస్య దేవుడికి ఉందని ఇక్కడ ప్రభు.
మనుషులకే మీకు అంత భయపడిపోతావంటే దేవుడికి ఎంత భయపడాలని చెప్తున్నాడు అంటాడు నరేష్. మరేమో లోకుమారి బలపరుస్తున్నారు అన్నాడు. సరే, ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా? బలపరుస్తున్నాడా, భయపెడుతున్నాడా
సార్? ఎదురా సార్,
ఎదురా
సార్. 1 పేతురు 3:14 అంటాడు సార్, నీతి నిమిత్తము శ్రమ పడినా మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి అనేసి అంటున్నారు సార్. నేను అనుకుంటున్నది ఏంటంటే అంటే బలపరుస్తూ వారి యొక్క బెదిరింపులకు భయపడొద్దు అని చెప్తున్నాడు అనేసి నేను అనుకుంటున్నాను సార్.
నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అయ్య గారు? ఇక్కడుండి మాట్లాడు. ఇక్కడ ఎక్కడ ఎందుకు మాట్లాడుతుంటే మాట్లాడు, బైబిల్ అంతా తెలియదు
కదా సార్. కేవలము శరీరాన్ని మాత్రమే చంపే వారికి భయపడకూడదు కానీ ఆత్మని శరీరాన్ని రెండింటిని చంపే వారికి మాత్రం మిక్కిలి భయపడమని చెప్తున్నాడు సార్. ఏదాని విషయంలో భయపడాలి, ఏదాని విషయంలో భయపడకూడదు అని.
ఎవరు బాబు ఆత్మను దేహాన్ని రెండింటి నరకం వేసేది? సాతానా?
దేవుడే సార్.
దేవుడు ఆత్మను దేహాన్ని నరకంలో వేస్తాడు కాబట్టి దేవుడికి మిక్కిలి భయపడాలి అంతేనా?
అవును సార్.
ఇది మనం ఎంత
దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అని అంటే సార్, కేవలం ఈ శరీరాన్ని మాత్రమే చంపే అంటే ఆత్మని ఏం చేయలేకుంటే అపవాది ఆయన ప్రోత్సాహంతో గాని మనం ఆయనకు భయపడాల్సిన అవసరం లేదని, ఆత్మని కూడా చంపితే అది అస్సలేనిది అనే విధంగా చెప్తున్నారు సార్. అంటే దేనికి భయపడాలా, దేనికి భయపడకూడదు అనే రెండు విషయాలు. కేవలం బలపరుస్తున్నాడని భయపెడుతున్నాడనే కాకుండా రెండు విషయాలు చెప్తున్నారు సార్.
రెండు ఉన్నాయి అక్కడ, బలపరుస్తున్నాడు భయపెడుతున్నాడు రెండు ఉన్నాయి అంటాడు బుగ్గన. బాగుంది బుగ్గన. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో మాకు మా ఆఫీసర్లు ఒప్పుకోరండి, లేకపోతే మేము సస్పెండ్ అయిపోతామండి, మా మీద అలిగేషన్స్ వస్తాయండి అని వేరే వేరే కారణాల చేత పరిచర్ చేయడం మానేస్తున్నారు. వాళ్ళ మనుషులకు భయపెడుతున్నారు. వాళ్ళకి ఈ వాక్యాన్ని ఎట్లా చెప్పాలి మనం? మనలోనే చాలా మంది వేరు వేరు కారణాల చేత దేవుడు పరిచయం చేయట్లా వేరు వేరు భయాలు ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్తాను ఈ వాక్యం ద్వారా?
మనుషులకు భయపడకుడి, దేవునికి మాత్రం భయపడి అని చెప్తాను సార్.
నేనేమంటానంటే ఆయన ఇంకా భయంకరుడు. మీరు దేనికోసం భయపడుతున్నారో, మా ఆయన ఒప్పుకోడు, మా ఆవిడ ఒప్పుకోదు, మా డిపార్ట్మెంట్ ఒప్పుకోదు అని చెప్తున్నారో, ఆయన ఏమంటాడు, నరికి ఆత్మను దేహాన్ని కాలుస్తా నరకంలో ఏమనుకుంటున్నావో, వంకలు చెప్తున్నావు అని తిడుతున్నాడు అని అంటాను నేనైతే. బాగుంది, బాగా ఆలోచించగలిగాం. సరే 6:23 అయిపోయింది, ఒక
7 మినిట్స్ అంటే సార్ అయితే 27 చివర్లు అంటారు సార్, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించమని చెప్తున్నారు సార్, మీరు మనుషుల మీద ప్రకటిస్తారు కాబట్టి ఒకవేళ మిమ్మల్ని వారు ఏమీ చేయలేరు, మీ దేహాన్ని తప్ప మీ ఆత్మని ఏమి చేయలేరు కాబట్టి మీరు ప్రకటించండి అనే మాటల గురించి ధైర్యపరుస్తూ చెప్పినట్లుగా నేను అనుకున్నాను సార్, దాని గురించి ఆ మాట తెలియజేస్తాను.
ఇప్పుడు ఇప్పుడు క్రిస్మస్ క్యారల్స్ కే ఒప్పుకోవట్లేదు, ఆ పోలీస్ స్టేషన్ లో ఆఫీసులో క్రిస్మస్ కేకులు కట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి భయపడుతున్నారు. మరి ఏం చేద్దాం, పరిస్థితులు అనుకూలం కలిగినప్పుడు వాళ్ళు ఆగిపోతున్నారు, తప్పే ఉంది, తప్ప అంటావా పర్లేదంటావా?
అంటే అది ఆగిపోవడం అనే కంటే కంటే సార్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే ఇప్పుడు క్రిస్మస్ లోని అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులను గాని వాళ్ళని గాని ఏదో ఒక రకంగా వాళ్ళని ఒప్పించి వాళ్ళని తీసుకుని వచ్చి ఆ రకంగా జరిగిస్తే యొక్క సువార్తను కొంతైనా తెలియజేయడానికి అవకాశం ఉంటుందేమో నేను అనుకుంటున్నాను సార్.
మాట్లాడడానికి ఎప్పుడు అలవాటు చేసుకుంటావో తెలియదు, నా ప్రశ్న అర్థం కావట్లేదా లేకపోతే నువ్వేం మాట్లాడదా? నేనేమంటున్నాను బాబు, పరిస్థితులు బాగోలేదు, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, చట్టాలు బాగోలేదు అని ఆగిపోవడం కరెక్టేనా అని అడుగుతున్నాను.
ఆగిపోవడం కరెక్ట్ కాదు సార్, అంటే బహిరంగంగా కాకపోయినా సరే అది రహస్యంగా అయినా సరే ప్రకటించాలి సార్.
ఆయన మీరు చట్టాలకు భయపడుతున్నారు, ప్రభుత్వాలు భయపడుతున్నారు, నాకు భయపడరా, నేనేమనుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నాడని ఆ వాకింగ్ అనిపిస్తుంది కాబట్టి మీ భయాలన్నిటికంటే ఆయనకి ఇంకా ఎక్కువ భయపడాలని వాక్యంలో మాట్లాడుతున్నట్టుగా చూడగలుగుతున్నామని నా భావన. బాగుంది, ఆలోచనలు బాగున్నాయి. సరే అండి, టైం అవుతుంది కాబట్టి పర్లేదు, ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది. ఆ నెక్స్ట్ పోర్షన్ ఎవరిది? ఎక్కువ పోర్షన్ కాబట్టి నేను త్వరగా తీసుకెళ్ళి ట్రై చేస్తాను. 30:31 ప్రసన్న, నీవన్నా నీ పోర్షన్ మీద మాట్లాడతావా?
నా పోర్షన్ లో డౌట్ ఏం లేవు సార్.
30:31 ఆల్రెడీ మాట్లాడేసినట్టున్నాం కదా మనం. 32:33 వచ్చిన 32:33 వచ్చిన బుగ్గన
సార్, దాంట్లో నాకు క్లారిటీ ఉంది సార్, నాకైతే ఇలా
బుగ్గనకి క్లారిటీ ఉంది, ఏ డౌట్లు లేవు అని మాట్లాడుతున్నాడు కాబట్టి ముందుకు వెళ్తున్నాం. ఎవరికైనా డౌట్లు ఉంటే ఈ పోర్షన్ స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఒక డౌట్ ఉందని మీరు అడగొచ్చు, లేకపోతే పర్లేదు. నేను బుగ్గానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. 32:33 వచనాల్లో నీకు చాలా క్లారిటీ ఉంది కాబట్టి జనరల్ గా అక్కడ రాయబడ్డమాట, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే నేను కూడా ఒప్పుకోను అని అన్నాడు. ఇలా అంటాను కొంచెం అవగాహన కోసం, చాలా మంది క్యాస్ట్ సర్టిఫికేట్ లో క్రిస్టియన్ అని రాయిపించుకుంటే రిజర్వేషన్ పోతుంది అని రాయిపించుకోవట్లేదు, దాన్ని ఏమైనా ఈ వాక్య పెరుగులో మాట్లాడతావా? లేకపోతే చాలా మంది ఏమంటారు, బొట్టు పెట్టుకోకపోతే మా ఆయన ఒప్పుకోడు కాబట్టి బొట్టు పెట్టుకోవటం, లేకపోతే కొన్ని ఆచారాలు అలాగే పెట్టుకొని సీక్రెట్ గానే వాళ్ళు కొనసాగుతా ఉన్నారు, దాన్ని నువ్వు ఈ వాక్య పేరు ఏం మాట్లాడతావు?
సార్, ఇప్పుడు దేశ చట్ట ప్రకారంగా వాటిని మనము కాదనకూడదు సార్, ఎందుకంటే దాని వల్లనే మనకి వ్యతిరేకత అధికమవుతుంది. అయితే దేని మీద ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలా అనేది వీటిని వాళ్ళు కూడా మన సహోదరులే కాబట్టి వాళ్ళని పోగొట్టుకునకుండా ఉండు నిమిత్తం వాటిని అనుసరిస్తూనే కేవలం మనకి దేవుని విషయంలో మాత్రమే పూజించకూడదు తప్ప మిగతావన్నీ క్యాస్ట్ పరంగా కూడా కదా సార్, ఇది మనం 2 సర్టిఫికెట్లు అయితే పెట్టుకొని అనుసరిస్తలేం కదా, ఒకటే ఏదన్నా ఎస్సీ గాని లేదంటే క్రిస్టియన్ గాని, క్రిస్టియన్ పెట్టుకుంటే ఎస్సీ ఫలాలేం పొందాం మనం. కాబట్టి ఒకవేళ క్రిస్టియన్ గా సర్టిఫికేట్ తీసుకుని ఉంటే మనం నిరభ్యంతరంగా గవర్నమెంట్ ఆఫీసులలో గాని ఎక్కడైనా గానీ వాటిని ప్రకటించుకోవచ్చు. దేశ చట్ట ప్రకారంగా ఇవి కూడా దేవుని వల్లనే కలిగినాయి కదా సార్, వీటిని అనుసరిస్తూనే దేవునికి లోబడి మనము దేవుని ఒప్పుకుంటే కరెక్ట్ అని అనుకుంటున్నా సార్.
ఇంకెవరైనా మాట్లాడతారా? బహిరంగంగా ఒప్పుకోవడం విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఖరాఖండిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ సీక్రెట్ క్రిస్టియానిటీ మీద మీరేమన్నా మాట్లాడతారా? అది నా ప్రశ్న.
అన్నా, అక్కడ మనుషులు ఎదుట అన్నప్పుడు నాకు అర్థం కాలేదన్నా. మనుషులు అంటే ఆ ప్లేస్ లో ఎవరెవరిని పెట్టుకోవాలి? నా పారాగ్రాఫ్ మొత్తం చూసినప్పుడు 18వ వచనంలో అన్య జనులు, అధిపతులు, రాజులు, 21వ వచనంలో కుటుంబ సభ్యులు, 25వ వచనంలో నిందలు వేసేవారి మధ్య, 28వ వచనంలో చంపే స్థితిలో ఉన్న సొంత కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రతి ఒక్కరి ఎదుట ఒప్పుకోవాల్సింది అన్నట్టుగా నాకు అర్థమైందన్నా.
ఒప్పుకోవడం అన్న మాట దగ్గర పరిస్థితులు ఎలాగున్నా ఒప్పుకు తీరాల్సిందే అని సుసన్న అంటుంది. బుగ్గన్న ఏమంటాడు, మనకు కొంచెం లౌకిక్యం ఉండాలి, లోకజ్ఞానం ఉండాలి, చట్టాలని మనం పాటించుకుంటూనే మనకి రిస్క్ లేకుండానే చెయ్యాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా? రెండు రకాలుగా మాట్లాడుతున్నారు, మీరేమన్నా క్లారిటీ ఇవ్వచ్చు, అయితే ఎవరితోనే ఏకీభవించవచ్చు.
అయితే నేను బుగ్గన్నతో ఎక్కిపోయిస్తున్నాను సార్. అయితే నాకు ఈ సమయంలో మాట గుర్తొచ్చింది సార్. అయితే తమరు ఈ ఎస్ఎఫ్జే స్టార్టింగ్ లో ఈ క్రిస్మస్ వేడుకలు కానీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారండి సార్. అయితే ఇది పోలీసులోకి వెళ్ళి ఏంటంటే వీళ్ళు ఎలా చేస్తా ఉన్నారు, మారుస్తా ఉన్నారేమో, చేస్తా ఉన్నారేమో, వీళ్ళు ఎలా చెల్లనివ్వకూడదు, చేయనివ్వకూడదు అనుకున్నప్పుడు, లేదు సార్ ఇక్కడితో మేము ఆపేస్తా ఉన్నామని చెప్పి మీరు కేవలం మాటే చెప్పారు తప్ప ఆ యొక్క పరిచయం మాత్రం ఏమాత్రం ఆగిపోలేదు. అది చాప కింద నీరు నాకు అలా విస్తరిస్తూనే వచ్చింది సార్. ఆ విధంగా మనం బహిరంగంగా కాకుండా రహస్యంగా ఎవరైతే దేవుని చేర్చాలనుకుంటున్నామో వారిని మనం చేర్చినట్లయితే, మన రక్షణ ద్వారా గాని మన సాక్ష్యం ద్వారా గాని వారిని మనం తెలియచేసినట్లయితే దేవుని యొక్క ఫలం మనం పొందుకుంటాము అన్న మాట గురించి నేను అనుకుంటా ఉన్నాను సార్. పైగా సార్
అక్కడ 16వ వచనంలో మనం ఆలో చూసాం, పాము వలె వివేకంగా ఉండండి అన్న కాడ. స్ట్రాటజీస్ మనం మార్చుకోవడం మంచిదే గాని ఒప్పుకోవడం మాత్రం ఆగిపోకూడదు అన్నది ఎస్ఎఫ్జేలో జరుగుతున్న పని కూడా జ్ఞాపకం చేశాడు. సరే, అది నేను ఒప్పుకోవడం అన్న మాట దగ్గర బాగుంది, మీ ఆలోచనలు బాగున్నాయి. ఇంకెవరైనా మాట్లాడతారా?
సార్ వందనాలు సార్.
నరేష్
సార్, యాక్చువల్గా ఇక్కడ శిష్యుల్ని ప్రభు ప్రకటించడానికి పంపిస్తున్నాడు ఆ మాట మనం 7వ వచనంలో చూస్తున్నాం సార్. మీరు ప్రకటించేటప్పుడు ఒకవేళ మీరు యేసు ప్రభు శిష్యులా, మీరు ఆయన వెంబడిస్తున్నారా, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీకు వచ్చినా కూడా మీరు భయపడొద్దండి, మీరు ఒప్పుకోండి. అంతేగాని తెలియదని ఒకవేళ పొరపాటుకు మీరంటే తండ్రి ఎదుట రేపు మీరు నిలబడినప్పుడు నేను కూడా మీరు ఎవరో తెలియదని చెప్తానని వాళ్ళ ధైర్య పరిస్థితి మాటలు మాట్లాడుతున్నాడు సార్. అక్కడ దేవుడి మాట మాట్లాడుతున్నట్లే
ఒప్పుకోండి, ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోనండి అని చెప్తున్నాడు. కాబట్టి ఏ కారణం చేతనైనా మేము ఒప్పుకోలేమండి, మేము కప్పుకోని రహస్యంగానే ఉంటామని అనడానికి వీల్లేదు. ఆయన్ని బహిరంగ సాక్ష్యం ఇవ్వక, ఇక్కడ ఒక్క మాట నేను సజీవాహి నుంచి జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఇలా అంటాడు, ఎవరైనా ఒకరు సజీవాహిని కామెంటరీ వద్దులే, మాకంత టైం లేదు, నేను అండర్లైన్ చేశాను, చదివేస్తాను. యా, క్రీస్తులో నమ్మకం ఉంచేవారు బహిరంగంగా ఆయన కోసం నిలబడాలి, ఆయన్ను తన ప్రభువుగా రక్షకునిగా ఒప్పుకోవాలి. అలా చేయకపోవడం ఆయన నిరాకరించి వదులుకున్నట్టే లెక్క. రహస్య విశ్వాసులుగా ఉండాలని కోరుతూ తమ నమ్మకాన్ని గురించి ఎప్పుడూ పైకి చెప్పని వారు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. యేసు మనమెవరో ఎరగనడం కంటే ఆ హింసలకు మరణానికి గురి అవుతూ ఉన్నా సరే బహిరంగంగా ఆయన ఒప్పుకోవడం ఎంతో మంచిది. ఇదండి, కాబట్టి మీరు ఏ రీజన్స్ ఉన్నా సరే ఒప్పుకు తీరాల్సిందే అని వాక్యం మాట్లాడుతుంది. అక్కడ పైన మనకు 17వ వచనంలో పాము లాంటి వివేకం అన్నాడు కాబట్టి మరీ మూర్ఖంగా ఒప్పుకోవడం కాకుండా, మరీ మూర్ఖంగా రిస్కులో పడకుండా ఆ వివేకంతో మీరు పని చేయాలి అన్నది కూడా మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. దానివల్ల ఏమంటారు, శోధన తీవ్రత తగ్గుతుంది కానీ పని ఆగదు, ప్రభుని గనపరుస్తూ వివేకంగా మనం చేయడం కూడా బాగుంటది. ఆలోచన కూడా మీరు జ్ఞాపకం చేశారు. ఇక్కడతో నేను ఈ బైబిల్ స్టడీని పాస్ చేస్తున్నాను. రేపు మనం కొనసాగిస్తాము. దయచేసి మీరు ఆల్రెడీ ఈ 11 బ్యాచ్ కోఆర్డినేటర్లు కొత్తగా ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్నారు కాబట్టి కొంచెం మీరు స్టడీ చేసి రాగలిగితే ఇంకా మీనింగ్ఫుల్ గా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. పార్టిసిపెంట్స్ మొత్తం కామ్ గా ఉన్నారు. కొంతమంది ప్రశ్నలు పెట్టినా ఈ దీనికే సమయం సరిపోలేదు కాబట్టి నేను అవేవి తీసుకోవట్లేదు. మంచి ప్రశ్నలు అడిగారు, కొంతమంది అడిగారు కానీ నేను అవి తీసుకోలేదు. చాలా మంది ప్రశ్నలు ఏమి అడగకుండా కామ్గా వింటున్నారు. ఒకవేళ ఆ వాక్యంలో మీకేమీ ప్రశ్న లేకపోతే మా కామ్గా ఉండొచ్చు, కానీ ఉంటే మీరు అడగడానికి మీకు వాయిస్ ఉంది, ఇక్కడ చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఒక మాట నేను తీసుకొచ్చాను. క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర బహిరంగంగా ఒప్పుకోవాలి అని కొన్ని సంఘాలు మాట్లాడుతున్న విషయాలు ఉన్నాయి, కానీ దాన్ని మనం పర్సనల్ ఫెయిత్ కు వదిలిపెడితే బాగుంటుందని నా భావన. వాస్తవానికి అక్కడ ఒక మోసం ఉంది. ఆ మోసాన్ని కూడా ప్రభు అనుమతించాడు. నా మటుకు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ మార్పిడి చేసుకున్నాను అలాగని చెప్పి అందరూ మార్చుకుంటేనే బహిరంగంగా ఒప్పుకున్నట్టు అని దాన్ని లింక్ పెట్టడానికి లేదు. అది విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. కానీ ఈవెన్ వాళ్ళ ఆఫీసులో వాళ్ళు క్రిస్టియన్స్ గా కూడా బయటకు రాకపోవడం, వాళ్ళు కనీసం ఏ విధంగా కూడా వాళ్ళ ప్రభువునందు వాళ్ళ విశ్వాసం బయట పెట్టకుండా ఉండటం, లేకపోతే ఇక్కడ ఏదో నువ్వు నీ రిజర్వేషను ఇలా ఉంది కాబట్టి నిన్ను ఇబ్బంది పెడతామనగానే నేను క్రైస్తవుని కాదు అన్నట్టుగా నటించటం, అది ఆలోచింపచేద్దామని ఆ ప్రశ్న అడిగాను. రేపు దాని మీద ఏమన్నా మీరు మాట్లాడితే మాట్లాడవచ్చు. ఇక్కడతో నేను ఆపేస్తున్నాను, పాస్ చేస్తున్నాను. రేపు దీన్ని కొనసాగిద్దాం. ఎవరైనా స్టడీ టీం నుంచి ఒక్కరు మనం వాక్యం నుంచి నేర్చుకున్న విషయాన్ని బట్టి మనం చూసిన సంగతిని బట్టి క్లుప్తంగా ప్రభును స్తుతిస్తే సమయాన్ని అధ్యక్షులకు అప్పచెప్పేద్దాం. ఒకరు సమయం తీసుకోండి. తీసుకోండి, ఇద్దరు రెస్పాండ్ అయ్యారు, ఒకరు తీసుకోండి. ఉన్నాడు, నువ్వు తీసుకో.
సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులందరికీ మరొక మారు దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరుషుడి తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. మరి ఎదుకాల సమయంలో బైబిల్ స్టడీలో ప్రభా మరి అనేక విషయాల ద్వారా ఆయా తండ్రి నాతో మాతో అందరితో మాట్లాడారు. మీ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా ఆలోచించాలో ప్రభా, మరి ఎలా నేర్చుకోవాలో మాకు తెలిపిన విధానం బట్టి వందనాలు తండ్రి. అయా తండ్రి మీకు వందనాలు. ఏదైనాను ప్రభా తండ్రి, అయా ప్రభా మిమ్మలను అయా తండ్రి మరి అనేకుల నిమిత్తము అనేకుల ముందు ఒప్పుకునే వారిగా అయా అనుకూల పరిస్థితుల్లోనైనా అననుకూల పరిస్థితుల్లోనైనా మీ నామాన్ని గణపరిచే రీతిగా, అంటే ప్రభా అయా మీ మూర్ఖంగా ప్రభా మరి అయా తండ్రి మాకు మేముగా సమస్య కొని తెచ్చుకునే వారం కాకుండా ప్రభా సమస్య వచ్చినప్పుడు దానికి ఆయా ఎదురుగా నిలబడి ప్రభా మిమ్మలను తండ్రి మీకు సాక్షులుగా జీవించినట్లుగా మీ కృప సహాయం అనేక విషయాలను తండ్రి మాకు తెలియజేశారు, బోధించారు. ఇంకాను ఎలా ప్రిపేర్ కావాలో, ఎలా ప్రభా మరి అర్థం చేసుకోవాలో కూడా మాకు ప్రభా తండ్రి మరి జ్ఞాపకం చేసిన విధానం బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు మనసారా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి నా చిన్ని ప్రార్థన మీ పాదాలు చింత పెడుతూ ఏసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రెజలర్ సార్,
యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన టీంకు వందనాలు, పార్టిసిపెంట్స్ కు వందనాలు. సమయాన్ని తిరిగి అధ్యక్షుల వరకు చెప్తున్నాను.